మంచి ఒక 5,000 రూపాయల డ్రెస్ నేను వేసుకొని ఒక 2,000 రూపాయలు విలువ, ఇప్పుడు సెంటు కొట్టారుగా అలాంటిది ఒకటి కొట్టుకొని వాల్వో బస్ ఎక్కాను, ఏసీ వాల్వో బస్సు. సో నా పక్కన ఒకడు వచ్చాడు, బాగా గడ్డం పెరిగింది, పొద్దున్నుంచి సాయంత్రం నాకు పనిచేసినట్టున్నాడు, చెమట కంపు కొడుతున్నాడు, మందు తాగి ఉన్నాడు. నా పక్కన కూర్చున్నవాడు మందు కొట్టున్నాడు, చెమట కంపు కొడుతున్నాడు. నేను 4,000-5,000 రూపాయలు డ్రెస్ వేసుకున్నాను, 2,000 సెంటు కొట్టుకున్నాను. అటు పక్కన నేను 4,000 సెంటు అదే అలా కొట్టుకున్న వాళ్ళగా హా అని కూర్చుంటానా, నేను కూర్చుంటానా? ప్రాబ్లం బయట లోపల. అంటే మనకి ఇలాగుంటే బాగుంటుంది అని ఏమి ఉండదు, నువ్వు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది అది బాగుండటం బాగలేకపోవడం. సో మనసు మారి నూతన పరచబడటం అంటే రూపాంతరం చెందడం అంటే మన ఆలోచన పద్ధతి మారినప్పుడు మన జీవితాల్లోనికి వెలుగు వస్తుంది. ఇరుకు మార్గమని ఇక్కడ మనం చెప్పినప్పుడు నిజంగా ఇరుకుగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ పక్కన ఒకరికి స్థలం ఇవ్వడానికి వీలుంటుంది అంటే కొద్దిగా సర్దుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మన లైఫ్ కూడా అంతే, నువ్వు సర్దుకోవడానికి ప్రయత్నించే కొద్ది అది నీకు స్పేస్ ఇస్తుంది. దేవుడు ఈరోజు నీకు నాకు నేర్పించేది కూడా మనకు భక్తి నేర్పడు, జీవాన్ని నేర్పుతాడు. మీకు చిన్న యాడ్ వేయాలని ఆశపడుతున్నాను. అందరు పొద్దున్నే పళ్ళుదామారా? వినపడింది అందరికి? ఏమాడిది? అదే ఏమాడంటున్నా, టూత్ పేస్ట్ వాడు. అందరు పళ్ళు బాగుతున్నారా? మీరు పళ్ళు తోమేటప్పుడు ఎంతమందికి ఉప్పు కదగిలింది? మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నానమ్మా. అదేంటి మరి ఆడ యాడ్ కూడా చెప్తున్నాడు, ఉప్పు ఉందా ఉప్పుదని. మరి ఎవరు చెక్ చేయలేదా కొద్దిగా నాకి బాగుందా లేదా చూసారా లేదా? ఉందా తెలుసుందా లేదా? అందులో ఉన్నట్ట లేనట్ట? సరే ఆ విషయం పక్కన పెడదాం. స్త్రీలుగా మీరు చెప్పాలి, ఉప్పు ఎక్కడ చూస్తారు? కూరల్లో చూస్తారు. సరే మీరు ఉప్పు చూశారు, చూసిన తర్వాత మీకేమర్థమైద్ది? లేదనుకోండి ఏమైద్ది? ఇంకా సార్ సార్ లేదు అంటే చప్పగా ఉంటుంది. ఇంకేముంటుంది? మీ ఆయన తిడతాడు. ఎందుకు? రుచిగా లేదని. ఆయనకు ఉప్పు సరిపోయిందా లేదా తెలియదు, బాగలేదని మాత్రమే తెలుసు. సో తిడతాడు కాబట్టి మీరు వచ్చి ఉప్పు వేస్తారు. అంటే మీరు కూరని ఇలా పట్టుకుని ఇలా అనగలోని మీకు తెలిసిపోద్ది ఏంటి, ఉప్పు ఉందా లేదా అని, బాగుందా లేదా అని మీకు తెలుసుదా లేదా? మరి ఇందాక మీ పేస్ట్లో ఉప్పు ఉందా లేదా అంటే తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? సరే అప్పుడు ఉందా లేదా? సరే, యోహాన్ రాసిన సువార్త 20వ అధ్యాయం వచనం అందరు చదవండి. సరే పిల్లలు ట్యూషన్లో చదివినట్టు అందరు బాగా చదువుతున్నారు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇది మీకు రాయబడెను. ఇంగ్లీష్ వర్షన్లో ఏమనుంటుంది అంటే, బిలీవింగ్ యూ మే హ్యావ్ లైఫ్ ఇన్ యూ ఇన్ హిస్ నేమ్. మీకు జీవము కలిగినట్లు దేవుడు ఈ మాట రాశాడు అని అనుంది. హలో వినబడినా? మీ జీవితంలో జీవం ఉందా? మీ లైఫ్లో లైఫ్ ఉందా? మీ కూరలో ఉప్పు ఉందా అంటే మీకు తెలుస్తుంది. మీ జీవితంలో మీకు జీవం ఉందా మీకు తెలుస్తుందా? లేకపోతే పేస్లో ఉప్పు ఉందా అన్నట్టే ఉప్పు ఉందా అన్నట్టే అనుకున్నట్టు ఉంటుందా లేదంటే నిజంగా మీకు తెలుస్తుందా? ఈరోజు మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా లైఫ్ అనే మాటను సంవత్సరాల కొద్ది విన్నారు. మీ పిల్లవాడు వచ్చి వాట్ ఇస్ లైఫ్ అంటే మీరు చెప్పగలరా? క్రీస్తు నీ జీవితంలో జీవం ఇవ్వడానికి వచ్చానని ఒక మాట ఇక్కడ రాయబడింది. మీ 5వ సంవత్సరం చదివే 5 సంవత్సరాలు కలిగినటువంటి ఒక అబ్బాయి, లేదంటే 5వ తరగతి చదివే ఒక అబ్బాయి, మీ అబ్బాయి వచ్చి జీవం అంటే ఏంటి మమ్మీ, లైఫ్ అంటే ఏంటంటే నువ్వు చెప్పగలవా? నీ దగ్గర సమాధానం ఉందా? భక్తి మాటలు మన దగ్గర మిగిలిపోతున్నాయి. ఇందాక మన నీతి వర్షము రక్షణ ఫలం అయ్యేంటి తెలుసా? గంభీరమైన మెసేజ్కి అది బాగా పనికొస్తుంది. కానీ ఒక పిల్లోడు అడిగితే మనకు తెలియాలి, ఎవరికి సమాధానం కాదు. నీ లైఫ్లో నీకు జీవం ఉందా లేదా నీకు తెలియాలి అంటే ఎవరికి తెలియాలి?
పక్కవాడికి కాదు, నీకు తెలియాలి. నీకు తెలుస్తుందా? ప్రభువుని అడగాలి. మనం ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మన జీవితాలలో దేవుడు జీవం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడంటే, నువ్వు కూర టేస్ట్ చేసినట్టే నీ జీవితంలో నీ సంతోషమా, నీవేమనుకుంటున్నావా అన్నది కాదు. నీకు జీవం అనే మాట ఏదైతే ఉందో అది నీకు అర్థం, ఎస్ దిస్ ఇస్ లైఫ్, ఇది జీవితం అన్న విషయం నీకు అర్థమవ్వాలి. అలా అర్థమయ్యేటట్టు చేయడానికి మాత్రమే క్రీస్తు ఏడు కాదు అనేక మాటలు మాట్లాడాడు. చివరికి ఈ లాస్ట్ ఇందాక మనం అనుకున్నట్టు ఆ మరణ వాంగ్మూలంలో ఇన్ని మాట్లాడిన మాటల్లో కూడా ఒక మాట ఉంది. అదేంటంటే ఈరోజు నేను మాట్లాడుతున్నా మూడో మాట, సేమ్ 19 యోహాన్ సువార్త 19:26-27. యేసు తన తల్లియు నన్ను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుంటట్టు చూచి, యోహాన్ సువార్త 19:26-27 చదువుతున్నాను, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యేసు ప్రభు వాళ్ళ అమ్మను చూసి అదే తాను ప్రేమించినటువంటి శిష్యుని చూసి చెప్పాడు, ఇదిగో మీ మదరు, ఇదిగో మీ సన్ అని చెప్పేసి. అక్కడ ఆయన ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. ఆ టైంలో మామూలుగా మన కష్టంలో ఉన్నాం అనుకోండి, మనకెలా ఉంటాయి ఆలోచనలు? ఎలా ఉంటాయి ఆలోచనలు? నన్నే కనుక అలా కొట్టారనుకో, ఒరే ఎవరన్నా కొద్దిగా ఎత్తి పెట్టండి రా, చెయ్యి లాగేస్తుంది, ఒరే కింద కాస్త పీకుతుంది, కొద్దిగా ఎవరైనా సరిచేయండి రా. హాస్పిటల్లో మేము చూస్తుంటాం పేషెంట్ల ముసలోళ్ళు లేదంటే కడలు లేనోడు కూడా అక్కడ పడుకునే వాళ్ళు ఆవిడ తిడుతుంటాడు, కొద్దిగా సరిగా అవతల పెట్టలే కాలు సరిపోయాయని. లేదంటే పేషెంట్ షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఆవిడ ఉందనుకో, మమ్మల్ని తిట్టరులే ఎందుకంటే మేమే తిడతాం కాబట్టి. కాలు సరిపోయేటప్పుడు వాళ్ళ ఆవిడ తిడతాడు, ఇంకెవరిని తిట్టరు, ఏంటి కొద్ది పక్కన పెట్టని అంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏంటి అంత ప్రాబ్లంలో ఉండి అంత సఫరింగ్లో ఉండి ఎవరైనా ఏమన్నా కంఫర్ట్ చేస్తే బాగుంటుంది అని. ఒక భార్య మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి, లేదంటే భరిస్తుంది కాబట్టి అడిగి చెప్తారు. ఏమని కొద్దిగా జరుపు అంటే నేను చెప్పినట్టు కాదు, ఏయ్ జరుపు ఏం చేస్తున్నావు కనబడలేనాడు, ఏంటి కనబడుతుంది, కానీ చేయాలని తెలుసుకుంటాం. ఈరోజు దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నామంటే, మన డిఫికల్ట్ టైంలో టఫ్ టైంలో మనకు దేవుడు సహాయం చేస్తాడన్నది వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. కానీ మనకు కొన్ని రిలేషన్లు ఇచ్చాడు. ఏమిచ్చాడు? రిలేషన్లు ఇచ్చాడు. సిలువ మీద మాట్లాడినటువంటి ఆ రెండు మాటల్లో ఉన్నటువంటి అదే నేను చెప్తున్న మూడో మాటలో, నేను కాదు ప్రభు చెప్పిన మూడో మాటను మీకు చెప్తున్న దాంట్లో ఏమని ఉందంటే, ఇదిగోమ్మా తల్లిని అప్పగించాడు, కొడుకుని అప్పగించాడు, ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి అని. ఈరోజు నువ్వు వద్దన్నా కాదన్నా నీకు రిలేషన్ ఉంది. ఏముంటుంది రిలేషన్ లేని వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు చేయొద్దని? ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నావంటే డెఫినెట్గా నీకు ఒక మమ్మీ డాడీ ఉన్నారు. ఈరోజు లేకపోయినా నీకు ఒక మమ్మీ డాడీ ఉన్నారు. నీకు పెళ్ళి అయి ఉంటే నీకు ఒక భార్య లేదంటే ఒక భర్త ఉండి ఉంటుంది. నువ్వు ఇంకా పిల్లవాడు అయితే మమ్మీ డాడీ ఉండి ఉంటారు. నువ్వు ఇంకా పెద్దవాళ్ళు అయితే నీకు మనవరాళ్ళు అల్లీళ్ళు ఉంటారు. దేవుడు ఈరోజు ఆ రిలేషన్స్ గురించి అడుగుతున్నాడు. ఏమని వాళ్ళ పట్ల మన బాధ్యత ఎలా ఉంది అని. నాకు కూడా ఉంటుంది, మా అమ్మని ఒక మంచి ఇంట్లో అంటే మాకు మంచి రూమ్లో మా ఇంట్లోనేలే ఒక పెట్టాను, టీవీ ఉంది, ఈ మధ్య కలర్స్ కూడా వేయించాను, అందంగా ఉంది. రిలేషన్ ఉంది, అందులో లైఫ్ ఉందా? మీ భర్త మీరు బాగా చూసుకుంటున్నారా? మీ భార్యని మీరు బాగా చూసుకుంటున్నారా అని నేను అడగట్లా. అందులో లైఫ్ ఉందా? రిలేషన్ ఉంది, ఆ రిలేషన్లో లైఫ్ ఉందా? ప్రభు సిలువ మీద ఉండి డిఫికల్ట్ టైంలో చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఇదిగో నీకు ఏమన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను, తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని. రిలేషన్స్ ని మళ్ళీ అక్కడ మెన్షన్ చేశాడు. అతనికి చెప్పినప్పుడు యోహానుకి తల్లి కాదు యాక్చువల్లీ, బట్ కానీ నీ తల్లి అని చెప్పాడు. తనకి చెప్పినప్పుడు ఇదిగో నీ. ఈరోజు దేవుడు కాని వాళ్ళనే రిలేషన్స్ ని ఒకసారి రిమైండ్ చేసి వెళ్ళిపోయే టైంలో చెప్తున్నాడంటే నీకు నాకు చెప్తాడా చెప్పడా? ఈరోజు సగం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, సగం 3/4 ఆఫ్ ద ఫ్యామిలీస్లో పిల్లలు ఇబ్బంది పడడానికైనా లేదంటే భార్య ఇబ్బంది పడడానికైనా భర్త ఇబ్బంది పడడానికైనా ఒకటే కారణం ఏంటంటే, రిలేషన్స్ అయితే ఉన్నాయి కానీ వాటిల్లో లైఫ్ లేదు. లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? ఇందాక చదివిన వాడదే, ఆయన నామాన్ని తెలుసుకోవడాన్ని బట్టి మీకు జీవము కలుగునట్లు అనే వాక్యం అక్కడ ఉంది. ఈరోజు మనకు వచ్చిన డిఫికల్ట్ టైంలో సొల్యూషన్స్ మధ్య ప్రభువే సమాధానం, అంటే ప్రభువే ఆన్సర్. హీఈస్ ద లైఫ్. దేవుడు మాత్రమే మనకి సమాధానం. సో గయాళి భార్యను లేదంటే భయంకరమైనటువంటి భర్తను మనం ప్రేమించాలంటే డెఫినెట్ గా చేయలేము. అందుకని ఆ మాట అన్నాడు, నా నామం మందు విశ్వసించడం ద్వారా మీకు జీవము కలుగునట్లు అని. కాబట్టి ఈరోజు మన లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే వాట్ ఈజ్ లైఫ్ అన్న విషయం తెలుస్తుంది. కానీ పదాలను బట్టి లేదంటే లైఫ్ లైఫ్ అని మనం చెప్పుకున్నందువల్ల ఉపయోగం లేదు. అది మన జీవితంలో మనం అనుభవించాలంటే ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఏ విధంగా ఈ జీవాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా? జీవం లైఫ్ అంటే పదాని కింద తీసుకోండి, అది మీకు అర్థం అవ్వాలి. తీపి అంటే ఎంతమందికి తెలుసు? తీపి ఎందులో ఉంటుంది? నాకు తెలిసి అందరు చెప్పారు పంచదార అని. పంచదారకి సిమిలర్గా ఏముంటుంది? ఉప్పు ఉంటుంది కనపడడానికి. కానీ మీకు దేని బట్టి తెలుస్తుంది? టేస్ట్. టేస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. మరి మీలో జీవం ఉంది లేదు అన్న విషయాన్ని వాళ్ళు టేస్ట్ చేస్తూ ఉంటారు. నీ భర్త నేను టేస్ట్ చేస్తాడు, నీ భార్య నేను టేస్ట్ చేస్తుంది, మీ పిల్లలు మిమ్మల్ని టేస్ట్ చేస్తారు, మీ సరౌండింగ్ పీపుల్ మిమ్మల్ని టేస్ట్ చేస్తారు. వాళ్ళకి టేస్ట్లో తెలుస్తూ ఉంటుంది అది జీవం ఉంటుందా. రిలేషన్స్ని దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు వాటిని బాధ్యతగా చూసుకోవడానికి మనకు అప్పచెప్పారు. రిలేషన్స్ని మనకు అప్పచెప్పారు. వాళ్ళ ద్వారా భార్యని ఇచ్చింది ఏలడానికి, లేదంటే భర్త ఇచ్చింది సంపాదించి పెట్టడానికి, పిల్లల్ని ఇచ్చింది మీరు అభివృద్ధి పొందడానికని కాదు. రిలేషన్స్, ఒక కొడుకుని దేవునికి నచ్చే పద్ధతిలో పెంచడానికి, ఒక భర్త చెడ్డ భర్తని సహాయకారిగా ఉండగలవని దేవుడిని ఎంచుకున్నాడు. దాన్నేమంటారు, భయంకరమైన గయాళి భార్యను నువ్వు మాత్రమే ప్రేమించగలవని చెప్పి భర్తగా నీకు అప్పచెప్పాడు. మొన్న ఒక ఆయన అడిగాను, ఏమండి మీ వైఫ్ మీరు ఎలా ఉంటారంటే చాలా బాగుంటామండి అని. కానీ అప్పుడప్పుడు అమావాస్య అప్పుడు మాత్రం చిన్న తేడా ఉంటుందండి అని. ఏడో పిచ్చొచ్చినట్టు బిహేవ్ చేస్తుందండి అని. మరి అమావాస్య రోజు ప్రేమ, ఆ రోజు ప్రేమించడం ఆ రోజు చంపేయాలనిపిస్తుంది అని. మనకు కూడా అంతే. సీజన్ అంటే కొద్ది రోజులు ప్రేమ కారిపోతుంటది, కొద్ది రోజులు ఎండిపోతుంది, అంటే కనపడదు అసలు ఇంకా. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయాలో ఇంకోటి చేయాలి, ఏదో సంథింగ్ చేయాలి. అంటే మనకి ఏదైనా జరగాలి అంటే వాళ్ళు బాగా చేస్తే మనం ప్రేమిస్తాం, వాళ్ళు సరిగ్గా చేయకపోతే ప్రేమిస్తాం. అందుకని ఎక్కడో చదివాను, భార్య గనక లేదంటే భర్త గనక మంచిగా ప్రేమించి అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే వాళ్ళు భర్తలు భర్తలు, భార్యలు భార్యలు అంట. భార్య గయ్యాలి చెప్పిన మాట వినకుండా జనాల మధ్యలో కూడా పెద్ద పెద్ద గడిచింది అనుకో, భర్త చెడ్డవాడై భయంకరంగా తాగి తిట్టి కొట్టేవాడు అనుకో, ఆవిడికి ఈయన కొడుకు, ఈవిడికి ఆవిడ కూతురట. భయంకరమైన చెత్త గయ్యాళి భార్య ఆ భర్తకి కూతురట. అదేవిధంగా భయంకరంగా తిరుగుబోతాయి తాగుబోతాయి వచ్చేటటువంటి ఆ పురుషుడు ఆ స్త్రీకి కొడుకట. ఎందుకు? కొడుకు ఎలాంటి వాడైనా ఏ తల్లి వదులుకోదు. మదల సూర్య చచ్చిపోయింది ఎవరు, పెద్ద రవిని హత్య చేసిన ఆయన మధుసేను. మధుసేను చచ్చిపోయినప్పుడు వాళ్ళ అమ్మను అడిగితే, ఏమా మీ అబ్బాయి ఇలా చేశాడు కదా మీకేమనిపించలేదంటే, రావణాసురుడు తల్లికి కొడుకే రావణాసురుడు కాదు. సో కొడుకుల్ని ఎలాంటి వాళ్ళైనా ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. ఈరోజు భర్తను నువ్వు ప్రేమించాలి అంటే నువ్వు తల్లిలా ఆలోచిస్తేనే నీకు అవుతుంది. అలా ఆలోచించేటట్టు చేయగలగడం మాత్రమే జీవం. భార్య గయ్యాళిగా ఉండి భయంకరాలుగా ఉన్నా కూడా ప్రేమించగలగాలి అంటే ఒక కూతురుగా అయితే మాత్రమే. ఎందుకంటే కూతుర్లకు పెళ్లి చేసేవాళ్ళు కూతురు ఎలాంటిదైనా దాచి, మా అమ్మాయి ఏది పొద్దున్న 8 లేచేదైనా లేదంటే పొద్దున్న 5 లేచి ప్రార్థన చేస్తుందండి అనే చెప్తారు. అంటే ఇది అసలు 8 తాగలేదని ఎవరు అని చెప్తారా? చెప్పరు. అన్ని దాచేస్తారు. ఆ రోజు శుభ్రంగా మేకప్ వేసి అన్ని వేసి డబ్బులు సంపాదిస్తారు. ఎందుకు? అమ్మాయి ఎంత బాగలేదు ఎంత ఇదిగా లేదంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకు? మనం జాగ్రత్తగా పంపించడానికి. అంటే అలా ఉంది కాబట్టి కూతురులా ప్రేమించాలి. సో అలా చేయాలి అంటే మన వల్ల కాదు. మనం ఎప్పుడు మనం అలా చేయాలి అంటే శుక్రవారాలు శనివారాలు అమావాస్యలు చాలా వస్తుంటాయి. కానీ ప్రభు మన జీవితంలో ఉంటే ఆ జీవం మన లైఫ్లో ప్రవహిస్తుంది కాబట్టి చేయగలుగుతాం. ఇందాక మనం అనుకున్నట్టు ఇరుకులో విశాలతను చూడగలగాలంటే నీ ఆలోచన పద్ధతిని మార్చాలి. ఎస్ ఐ క్యాన్ డూ. ఎందుకు చేయగలం ఇది? ప్రభు జీవమై మన జీవితాల్లో ఉన్నాడు కాబట్టి నేను చేయగలను. నా భార్యని నేను ఎందుకు ప్రేమించగలను అంటే ప్రభు నా జీవితంలో జీవంగా ఉన్నాడు కాబట్టి. అది మంచిది కాబట్టి ప్రేమిస్తాను, అది నాకు మంచి కూర వండుతుంది కాబట్టి ప్రేమించాను, వాడు మంచిగా వండుతా అంటే మంచిగా డబ్బులు సంపాదిస్తాడు కాబట్టి, వాడికి ఏ అలవాట్లు లేవు కాబట్టి ప్రేమిస్తాను కాదు. ప్రభు నా జీవితంలో జీవమై ఉన్నాడు కాబట్టి అలాంటి వారిని కూడా నేను ప్రేమిస్తాను. అది జీవం. అలాంటి జీవాన్ని క్రీస్తు ప్రభు సిలువలో నుంచి నీకు అప్పగించాడు. అమ్మా ఇదిగో నీకు ఈరోజు అప్పగించే రిలేషన్లో నీ భర్త ఉంటాడు, నీ పిల్లలు ఉంటుంది, మీ అత్తగారు ఉంటారు, మీ మామగారు ఉంటారు, వాళ్ళు నేను టేస్ట్ చేస్తూ ఉంటారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుందా మీ రిలేషన్, మీ కూరలో ఉప్పు ఉందా అన్నట్టుందా నీ రిలేషన్. దేవుడైతే జీవం కలిగిన వాడు కాబట్టి ఇరుకులో విశాలత ఇచ్చినట్టే నీ జీవితంలో విశాలతను కలుగు చేయడానికి మాట చెప్తున్నాడు. జీవం మన జీవితాల్లో ఉందని అనుభవిద్దాం, టేస్ట్ చేద్దాం, దాన్ని నీ కుటుంబంలో పంచుదాం. ఆమేన్.